ఫస్ట్ చాప్టర్ మనం చదివాం, ద మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ. ఈ మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీలో ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ద నాలెడ్జ్ ఆఫ్ చక్రాస్. ఇంతవరకు మనం యూజ్ చేస్తుంది ఏంటి అంటే, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటిని కంట్రోల్ చేసేటటువంటి బ్రెయిన్ ఆర్ మైండ్. దాంతోనే ఇంత గొప్ప వాళ్ళం అయ్యాం హ్యుమానిటీ. ఓ ఐన్స్టీన్ అయినా, ఓ న్యూటన్ అయినా, ఓ బుద్ధుడైనా, మెయిన్గా ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు. కానీ ద మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ రాబోయేటటువంటి మన ప్రయత్నాలు తీవ్రతరం చేయగలిగితే చక్ర నాలెడ్జ్ ఒకటి చాలా ఎక్కువ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ చక్ర నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ షట్ చక్రాల గురించి మీకు తెలుసు. క్లుప్తంగా ఈ చక్ర నాలెడ్జ్ మీకు ఎలా ఉపయోగపడుతుందో గుర్తుంచుకొని మీ డే టు డే లైఫ్లో దాన్ని చూసుకోండి. బేసిక్ చక్ర అంటాం మనం, లేకపోతే మూలాధార చక్ర అంటాం. అది పృథ్వీ తత్వానికి సంబంధించింది. అది ఎర్త్ మీద కంట్రోల్, అంటే రాజులు, మహారాజులు, జమీందారులు, రైతులు, అంటే ఎనీథింగ్ దట్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎర్త్. ఆ ఆస్పెక్ట్స్ మనం ఏమంటామంటే మూలాధార చక్ర ఆస్పెక్ట్స్ అంటాం. అంచేత ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటే అర్థం ఏంటి, మూలాధార చక్రము చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. లాజిక్ అర్థమవుతుంది కదా. మీరు మీ ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నారు, మళ్ళీ మూలాధార చక్రం. పృథ్వీకి సంబంధించిన ఏది మీరు పని చేసినా అది ఎప్పుడు చేయగలుగుతారు అంటే మీలో మూలాధార చక్ర యాక్టివ్గా ఉంటే. అదొకటి అర్థం చేసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమా? స్వాధిష్టాన చక్ర. లిక్విడ్స్తో డీల్ అవుతే ఓ పెట్రోల్ పంప్ ఓనరు, సద్దాం హుస్సేన్ యొక్క గందరగోళం అంతా పెట్రోల్ కంట్రోలేగా. అమెరికా వాళ్ళకి మధ్య ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ వార్ ఆఫ్ సమ్ రిలిజియన్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ వార్ ఆఫ్ లిక్విడ్ కంట్రోల్. లిక్విడ్స్, ద్రవాల మీద కంట్రోల్ ఉండేది స్వాధిష్టాన చక్ర పర్సనాలిటీ. అగ్ని, ఫైర్, మణిపూరక చక్ర. ఫైర్ మీన్స్ ఎనీథింగ్, ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. చేత ఫైర్ అంటే ఫైర్ అనే అనుకోవద్దు. ఫైర్ అనేటటువంటి దీన్ని దేన్ని సింబలైజ్ చేస్తుందో, అనాహత, ఎయిర్, ఎయిర్ ప్రిన్సిపల్, వాయుతత్వం, ఫైర్. విద్యుత్ ఖచ్చితంగా అగ్నికి సంబంధించింది. అట్లా అవుతుందన్నమాట. సైంటిస్ట్లు అవ్వాలంటే మణిపూరక చక్రం చాలా యాక్టివ్గా ఉంది అని అర్థం. అంచేత మన పిల్లవాళ్ళని పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచే వాడిని సైంటిస్ట్ చేయాలి అనుకుంటే మణిపూరక చక్రం యాక్టివేట్ చేసేటటువంటి అట్మాస్ఫియర్, ఫుడ్ పెడితే నువ్వు వద్దన్నవాడు సైంటిస్ట్ అవుతాడు. నువ్వు ఆపలేవు వాడిని. అది ఆ ఫ్యూచర్ ఎడ్యుకేషన్లో వచ్చే లాభాలు. అది ఇప్పుడు నేను చెప్పలేను ఈ క్లాసులో, బట్ వీ విల్ గో ఆన్. ఈ క్లాసెస్ ఇక్కడతో ఆపదు. నేను నెక్స్ట్ ఇయర్ అంతా మీరు డెవలప్ అవ్వగలిగితే, ఈ విద్యను నేర్చుకోగలిగితే, ప్రాక్టికల్స్ దగ్గర నుంచి, వర్క్షాప్ దగ్గర నుంచి అన్నీ కండక్ట్ చేస్తారు. ఫీడ్బ్యాక్ కావాలంటే అనాహత, ఎయిర్. అంటే ఇఫ్ యు గో బై ఎయిర్, ఖచ్చితంగా ఆ పీరియడ్లో నీ అనాహత చక్రం యాక్టివ్గా ఉంటే తప్ప నువ్వు ఎయిర్లోకి వెళ్ళలేవు ఆకాశ మార్గంలో. అంచేత బై ఛాన్స్ నీ వాయుతత్వం కంటే ఆ ప్లేన్ ఎక్కేటటువంటి వాళ్ళ జలతత్వం ఎక్కువైపోయింది అనుకోండి, ఫాగ్ వస్తుంది, యు కాంట్. అంటే టికెట్ ఇచ్చే ముందు రాబోయేటటువంటి రోజుల్లో ముందు ఇది చూసుకుంటారు వాళ్ళు, వాడి ప్లేన్ ఎక్కే ముందు చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి దానికి వెళ్తే వ్యాక్సినేషన్ అవంతా వేసుకుంటే కానీ మిమ్మల్ని వెళ్ళనివ్వడు వాళ్ళు, అంత ఈజీగా ఏం వీసా అవుతుంది. రైలు ఎక్కాలి, ఏ చక్రం ఉండాలి రైలు చెప్పండి, గట్టిగా చెప్పు. ఇప్పుడు తప్పు చెప్తే ఏమవుతుంది, కరెక్ట్ చేసి అగ్ని అర్థమవుతుంది కదా. అంతేత మణిపూరిక చక్ర ఓవర్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా రైల్లో ఉన్నాడు అనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతుంది. అంటే టికెట్ ఇచ్చే ముందు రాబోయేటటువంటి రోజుల్లో ఈ నాలెడ్జ్ ఉంటే అసలు యాక్సిడెంట్స్ జరగవు. ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ వెరీ యాక్టివ్ మణిపూరిక చక్ర. ఎనీ యాక్సిడెంట్, మొన్న బస్సులో 22 ఓల్వో బస్సులో సజీవ దహనం అయిపోయారు, వాళ్ళది చాలా యాక్టివ్ మణిపూరిక చక్ర అయింటుంది. మరి వాళ్ళు ఎక్కాలి అప్పుడు డిస్చార్జ్ చేయాలి, వాళ్ళ మణిపూరిక చక్రాన్ని కంట్రోల్ చేయాలి. అంచేత ఆ విషయాలు తెలిసిన వ్యక్తి ఆ బస్సులో కానీ ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆ బస్సు సేఫ్గా ఉంటుంది, వాడు ఉన్న చోట సేఫ్గా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయగలిగేవాడు ఎవడైనా ఎక్కాడు, వాడికి తెలియాల్సిన పనులే. అన్నోయింగ్లీ జరుగుతున్నాయి ఇప్పుడు, తర్వాత అన్నోయింగ్లీ జరుగుతాయి. అంటే అప్పుడు మనం ఏమంటాం, అడో పుణ్యాత్ముడు ఉన్నాడు, పుణ్యాత్ముడు ఉన్నాడు అని అప్పుడు ఏమంటాం, ఫలానా చక్రవాడు కంట్రోల్ చేయగలిగేవాడు ఉన్నాడు. యూ గో టు ద సైంటిఫిక్ ఆస్పెక్ట్, అది ద మ్యాగ్నిఫిషియంట్ పాసిబిలిటీ, అద్భుతమైనటువంటి సంభావన. కానీ ఇది నేర్చుకోవటానికి మీకు చాలా టైం పడుతుంది. ఇది రోగం నిర్ధారణ చేసి మందు ఇచ్చి, తగిన మందు ఇచ్చి తగిన ఆహారం పెడితే రోగం నయమైపోతుంది, సింపుల్గా చెప్పేసాం. కానీ రోగ నిర్ధారణ చేయాలంటే 5 ఏళ్ళు చదవాలి, ఏ ఆహారం ఇవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి అంటే దాని మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకో 10 ఏళ్ళు. దీనికి అంతేనమ్మా, వినటానికి చాలా బాగుంటుంది కానీ నేర్చుకోవటానికి కష్టం అన్న నేను, దేర్ నథింగ్ డిఫికల్ట్ ఇన్ ఇట్, ఏముంది ఇందులో కష్టం, లాజిక్ చాలా ఈజీగా. మీరే చెప్పారుగా రైలు అంటే మణిపూరిక చక్రం అని, నేను చెప్పాను మీకు. సముద్రంలో నేవీలో వాడు వర్క్ చేస్తున్నాడు, ఇంకా లేకపోతే వాడు అందులో వర్క్ చేయలేడు వాడు. ఇది మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీస్లో అన్కాన్షియస్, వాళ్ళకి తెలియదు, వాడికేం తెలుసు. వెరీ యాక్టివ్ చక్రం ఉన్నవాడు ఎక్కితే కొంపలు అనుకుంటాయి, వాడిని ఆపాలన్నమాట. కానీ అదంతా ఇప్పుడు మనం ఊహించలేము, నేను పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు అంటే ఆ భాష మీరు నేర్చుకోవాలన్నమాట. రెండోది ఏం చెప్పాను, ద మెడికల్ క్లైర్వాయిన్స్ చెప్పాను కదా 2వ చాప్టర్, నేను దాని గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. కానీ మీలో ఎవరైనా కూడా హీలర్స్ అవదలుచుకుంటే, ఇప్పుడున్నటువంటి హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా కలిపి మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆస్ట్రో హీలింగ్ గ్రూప్ అని కొత్త గ్రూప్ తయారు చేస్తున్నారు. కొత్తది అంటే అన్నీ కలిపి వీఆర్కి, అంటే కొత్తదేం కాదు, దేర్ నథింగ్ న్యూ ఇన్ ఎర్త్ అని గుర్తుంచుకోండి. అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భారతీయ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ నిన్ను అడిగితే అప్పుడు చెప్పు, ఉత్తనే ఎందుకు చెప్పడం. అంతేత మెడికల్ క్లైర్వాయిన్స్ ఆఫ్ ఎడ్గర్ కేసీ అండ్ అదర్ మెథడ్స్ ఆఫ్ హీలింగ్ కలిపి కొత్త హీలింగ్ ఒకటి మనం డెవలప్ చేస్తున్నాం. అండ్ ఆన్సర్ టు ద రిడిల్స్ ఆఫ్ లైఫ్, అండ్ ఆన్సర్ టు ద రిడిల్స్ ఆఫ్ లైఫ్ అనే 3rd చాప్టర్లో ఏం చెప్పాను నేను, ఒక వ్యక్తి ఒక విషయంలో చాలా బాగా అర్థమవుతుంది, ఇంకో విషయంలో వాడికి అంత అవగాహన ఉండదు, దానికి కారణం ఏమిటి. అన్నిటికంటే పెద్దది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంతగా డెవలప్ అవ్వటానికి, ఈ కంప్యూటర్స్ ఇవి అంతా డెవలప్ అవటానికి బీజాలు 95,000 సంవత్సరాల కిందట పడ్డాయి. ఎడ్గర్ కేసీ అని చెప్తాడు అది. కానీ భాగవతంలోనూ మిగతా చోట్ల కూడా దాని గురించి వివరణ ఉన్నది. ఏం జరిగింది 95,000 సంవత్సరాల కిందట, బికాజ్ ఆఫ్ ఎ మిస్ డైరెక్టెడ్ ల్యాసర్ బీమ్. ల్యాసర్ బీమ్ అంటే అదొక శక్తి కిరణం అనుకోండి. మనం ఇప్పుడనే ల్యాసర్ బీమ్ కాదు, ఇప్పుడు మనం ఉపయోగించేటటువంటి ల్యాసర్ బీమ్ ఈజ్ లైట్. లైట్ ఒక విశేషమైనటువంటి యాంప్లిట్యూడ్తో వర్క్ చేసే లైట్ నే మనం ఉపయోగిస్తే దాన్ని ల్యాసర్ అంటాం. కానీ 95,000 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎంత గొప్పగా ఉండేది అంటే, ఈనాడు ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా తెలియనటువంటి ఒక వ్యక్తి, ఆఫ్రికన్ జంగల్స్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అమెరికాలో న్యూయార్క్లో వచ్చాడు అనుకోండి, వాడికి ఇదంతా ఎలాగనిపిస్తుంది ఊహించగలరా? వాడి పిచ్చటి పోతుంది, ఏంటి వాట్ ఆల్ దిస్ మ్యాజిక్ అని. ఇప్పుడు మనకున్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్, అప్పుడున్న మనం ఇందాక చెప్పిన ఉదాహరణలో ఉన్న అటవీ వ్యక్తితో కనుక మనని పోల్చుకుంటే, ఇప్పుడున్న సైన్స్ మన్ని కాదు ఇండియాలో కాదు మ్యాక్సిమం డెవలప్మెంట్లో నాసా సెంటర్లోనే వెళ్తే, ఆ అడవి జాతి వాడికి అది ఎలా అనిపిస్తుందో, ఇప్పుడున్న ఐన్స్టీన్ బ్రెయిన్ ఉన్నటువంటి వాడు సైంటిస్ట్ ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి అడవి జాతి వాడితో సమానము అని చెప్తారు. అంటే యూ కాంట్ ఇమాజిన్ దేర్ గ్లోరీ. మనం ఏదో పెద్ద సైంటిఫిక్ డెవలప్మెంట్ అయిపోయామని, కానీ ఆ సైంటిస్టులు ఓ పిచ్చి పని చేశారు. ద మిస్యూజ్డ్ ఇట్, కావాలని కాదు, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్, యాక్సిడెంట్ ఏదో ఏదో తెలియదు జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ని మానవ జాతి ఎలా ఉపయోగించుకుంటుంది, వీఆర్ ఆన్ టెస్ట్. మానవ జాతి మొత్తము కూడా ఓ పరీక్షా సమయంలో ఉన్నది. నువ్వు బస్సుల్లో, ట్రాక్టర్స్లో, వాటిల్లో రికార్డు, టేప్ రికార్డర్స్ అవి పెట్టుకుంటావా? ఫిలిప్స్ ఏదో వాడు చూపిస్తాడు సౌండ్, పడిపోతూ ఉంటాయి వస్తువులన్నీ కూడా సౌండ్ పెడితే. ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటావా? తెలీదు. అది డెవలప్ చేయొచ్చా చేయకూడదా తెలీదు. కానీ చాప్టర్ 3, యాన్ ఆన్సర్ టు ద రిడిల్స్ ఆఫ్ లైఫ్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పొలిటీషియన్స్ పవర్లోకి ఎందుకు వస్తారు, ఇవన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఎడ్గర్ కేసీ పుస్తకాల కంటే కూడా మీకు చాలా బాగా ఆన్సర్ దొరికేది ఇక్కడ అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి మేడం బ్లావెట్స్కీ యొక్క పుస్తకంలో మీకు దీనికి అంతటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఎన్ ఆన్సర్ టు ద రిడిల్స్ ఆఫ్ లైఫ్. దాని తర్వాత చాప్టర్ సమ్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ కర్మ. పేజ్ నెంబర్ 47. ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద లేమ్, ద డెడ్, ద డిఫార్మ్డ్, ద బ్లైండ్, ద ఇన్క్యూరబుల్, దీస్ ఆర్ పెర్హాప్స్ ద మోస్ట్ కాన్స్పిక్యుయస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. మనిషి బాధపడుతున్నటువంటి వాటిలో భౌతికంగా మనం చూసేటటువంటి బాధలు ఎన్ని రకాలుగా వర్ణించవచ్చు అంటే కొన్ని చెప్తున్నాడు. కుంటి వాళ్ళు, చెమిటి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనకి ఏమని అనిపిస్తుంది అంటే, ఏమని అనిపిస్తుంది, అయ్యో పాపం. దానికి కారణాలు ఇందులో చెప్తాడు. పేజ్ నెంబర్ 48, లాస్ట్ పారాగ్రాఫ్. దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కర్మ ఇన్ కేసీ ఫైల్స్. వన్ ఎగ్జాంపుల్, ఏ కాలేజ్ ప్రొఫెసర్ హూ హ్యాడ్ బీన్ బోర్న్ టోటలీ బ్లైండ్ హెర్డ్ ఫ్రమ్ కేసీ ఆన్ ఏ రేడియో ప్రోగ్రామ్ కాల్డ్ మిరకిల్స్ ఆఫ్ మైండ్. ఒక రేడియో, ఒక కాలేజీ ప్రొఫెసర్కి ఎడ్గర్ కేసీ గురించి ఎలా విన్నాడు వాడు, ఒక రేడియో ప్రోగ్రాంలో మిరకిల్స్ ఆఫ్ మైండ్ అనేటటువంటి రేడియో ప్రోగ్రాంలో ఈ ఎడ్గర్ కేసీ గురించి చెప్తూ ఉంటే విన్నాడు ఆయన. హీ అప్లైడ్ ఫర్ ఎ ఫిజికల్ రీడింగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కాన్స్పిక్యుయస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అండ్ విజన్ బై ఫాలోయింగ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఇంక్లూడెడ్ ఆస్టియోపతిక్ అడ్జస్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎ చేంజ్ ఆఫ్ డైట్. Within 3 months, he had achieved 10% vision in his left eye, which had been considered hopeless by eye specialists. The professor's life reading outlined 4 previous incarnations, one in America during the Civil War period, one in France during the Crusades, one in the Persia about 1000 BC, and one in Atlantis just before the final submergence. It was in Persia that he had set in motion the spiritual law which resulted in his blindness in the present. He had been a member of a barbaric tribe whose custom was to blind its enemies with red hot irons, and it had been his office to do the blinding. ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్? ఒక ప్రొఫెసర్కి కళ్ళు చూపు పోయింది. నేను ఇందుకు గుడ్డివాణ్ణి అయ్యాను, నాకు మళ్ళీ చూపు వస్తుందా? అది ఎడ్గర్ కేసీకి ఆయన అప్లై చేసుకున్నాడు. నువ్వు వెళ్ళక్కర్లే ఎడ్గర్ కేసీ దగ్గరికి, నువ్వు ఉత్తరం రాస్తే చాలా ఆయనకి. ఉత్తరం రాసేసి నీ పేరు, ఎక్కడున్నావు చెప్పిస్తే ఇంకా ఆయన చెప్పేస్తాడు అంటాను. ఆయన ఏం చెప్పాడు? 4 జన్మల గురించి చెప్పాడు. వన్ ఇన్ అమెరికా డ్యూరింగ్ ద సివిల్ వార్ పీరియడ్, వన్ ఇన్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద క్రూసేడ్స్, వన్ ఇన్ పెర్షియా అబౌట్ 1000 BC, అండ్ వన్ ఇన్ అట్లాంటిస్ జస్ట్ బిఫోర్ ద ఫైనల్ సబ్మర్జన్. అట్లాంటిస్ అనేది ఇందాక నేను చెప్పింది 95,000 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన. కానీ గుడ్డితనం ఎందుకు వచ్చింది ఆయనకి అనేటటువంటి దానికి ఆయన ఏం చెప్పాడు అంటే ఇక్కడ లాజిక్ ఎడ్గర్ కేసీ, పెర్షియాలో ఈయన ఉన్నప్పుడు, పెర్షియాలో ఈయన ఉన్నప్పుడు అంటే ఇరాన్ అది అంతా చూస్తే సే అరౌండ్ 1500 BC AD, అప్పుడు ఇతను ఒక ఆటవిక జాతిలో ఒక వృత్తిలో ఉన్నాడు. అతని వృత్తి, అతని ఉద్యోగం ఏంటి అంటే రాజు ఎవరినైతే శిక్షించమన్నాడో వాడిని శిక్షించాలి. ఇతను స్పెషలైజ్ చేసింది ఎందులో అంటే కన్ను పీకటంలో. అంటే శిక్ష ఏంటి అంటే కన్ను పీకే అన్న శిక్ష వేస్తే ఆ శిక్ష ఇతనేం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇతను రాజాజ్ఞగా కన్ను పీకాడు తప్ప తనకేదో కన్ను పీకాలి అనేటటువంటి కోరిక ఉండి పీకలేదు. అందువల్ల ప్రొఫెసరే జ్ఞానం అది సంపాదించుకున్నాడు. ఇచ్చంటే రాజాజ్ఞను పాటించాడు అక్కడ. ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ చేసిన పిచ్చి పనేగా. అంతే, ఎప్పుడైతే అతను తినటానికి అది వచ్చేసి ఇంకా పర్వాలేదు గుడ్డివాడైపోయినా కూడా అతను తన బతక తను బతకగలడు అన్నప్పుడు గుడ్డివాడైపోయాడు. మొన్న ఒకే ఒక ప్రొఫెసర్ చచ్చిపోయాడు బెంగళూరులో. మీరు ఎడ్గర్ కేసీ పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు అతనే చచ్చిపోయాడు, అతని వృత్తి ఏమిటి. కానీ మీరు ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలెట్టకండి, మీకు చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఎస్ట్రాలజీను పామిస్ట్రీ నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి ఏం చెప్తారు అంటే దయచేసి మీ చేతులు మీ జాతక చక్రాలు చూసుకోకండి. ఇంకేంటే ఒకరోజు చదివేసి ఓ పుస్తకం చూసి పుస్తకం పక్కన పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు, అంత ఈజీగా వస్తుంది అది. ఇంకేత ముందు అంతేగా, అంతా అదే. అందుకే నేను చెప్తున్నాను అక్కడ గురు చరిత్రలు అంటే ఇక్కడ ఎడ్గర్ కేసీ వచ్చాడు. ఈ కాలంలో చాలా అద్భుతంగా జ్ఞానాన్ని మనుషులు ఋషులకు అందజేస్తున్న ఆ జ్ఞానం ఎవడు అందుకోవటం లే. ఇక్కడ జాగ్రత్తగా మన పిల్లలకి వాళ్ళకి, నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏ పని చేస్తావో ఖచ్చితంగా ఆ పని వెనక్కి తిరిగి నిన్ను కొడుతుంది అది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుంది, ఇప్పుడేం తెలీదు, ఇంకో జన్మలో ఎప్పుడు అసలు మేమేమి తప్పు చేయలేదు, మేమేమి అన్నం పొందే అడగమే, మాకు ఎందుకు గుడ్డివాడు అయిపోయాను అంటాడు. ఎందుకు గుడ్డివాడు అయిపోయావంటే పీకే అప్పుడు నువ్వు కళ్ళు అందుచేత నీకు ముందు ఏం నమ్మకం ఉండాలి, నీకు ఏ ఫలితం వస్తుందా, నీకు ఏ బాధ వస్తుందా కూడా నీ స్వయంకృతాపరాధమే తప్ప నిన్ను ఎవడు బాధ పెట్టలేడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు, 5 ఏళ్ల కుర్రాడు. వాణ్ణి చంపేయాలి అని ప్రయత్నించింది ఎవడు? మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తి, ఎంత పవర్ఫుల్ వ్యక్తి. కుడ్ హీ డూ ఎనీథింగ్? నేను పప్పులో చోరు వాడిపోయాడు వీడిని చంపబోయి. అంచేత ఈ మొత్తము ఆధ్యాత్మికత నీకు ఒక మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ ఇస్తుంది. నీకున్నటువంటి బాధ నీ స్వయం కృత అపరాధమే తప్ప ఇతరులు నిన్ను బాధ పెడుతున్నారు అని అనుకోవద్దు. ఇంచేత ఇతరులు నీకు బాధ కలగజేస్తున్నారు అనుకున్నంత వరకు నువ్వు ఏ ప్రయత్నము చెయ్యు. ఇంచేత నీ తప్పు కాదుగా, వాడెవడో చేశాడు, వీడెవడో చేశాడు, నాదేవుని తప్పు. ఐఎమ్ సచ్ ఎ గుడ్ మ్యాన్, నాదేవుని తప్పు. మరి ఎందుకండి నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకండి నీకు ఈ కష్టాలు వస్తున్నాయి, నువ్వు చేసిన అధవ పనుల వల్ల అన్న దమ్ము ఉండాలి నీకు. అందుకనే ఆ ధైర్యం లేనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి రారు, ముఖ్యంగా నా జోలికి అసలు రారు. కానీ ఆ గుడ్డి ప్రొఫెసర్కి కూడా ఇతను ఆస్టియోపెథిక్ అడ్జస్ట్మెంట్స్ ట్రీట్మెంట్స్ అవి చేస్తే ఏం చేయగలిగాడు, కళ్ళు మళ్ళీ చూపు వచ్చింది వాడికి. అంచేత చూపు వస్తుంది, క్యాటరాక్ట్స్ ఎందుకు వస్తాయి ఇప్పుడు మీరు ఊహించవచ్చు. ఎందుకు వస్తాయి క్యాటరాక్ట్స్? మీకు పునర్జన్మ తెలియదు, మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఏం తప్పు చేశారో తెలుసుకోగలరు. క్యాటరాక్ట్స్ అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? చూడగలిగే కన్ను, చూడలేకపోతాను. అంటే నువ్వేం చేస్తున్నావు అన్నమాట, ఏది చూడవదాలో అది చూడకుండా తప్పించుకున్నావు. ఏమైంది? క్యాటరాక్ట్ ఉంది. కానీ మోడర్న్ సైన్స్ క్యాటరాక్ట్ ఆపరేషన్ వల్ల ఆ దృష్టి దోషాన్ని తీసివేయగలుగుతుంది. అంటే అర్థం ఏంటన్నమాట, నువ్వు ఆ చేసినటువంటి ఏ దృష్టికి సంబంధించినటువంటి ఎర్రర్ ఉన్నదో మోడర్న్ సైన్స్ దాన్ని తీసివేయగలుగుతుంది. మరి కృష్ణుడు క్రైస్తవు లాంటి వాళ్ళు ఆపరేషన్ కూడా ఏం అక్కర్లేదు, వాడు కన్ను మీద చేపిస్తే చూపు వచ్చేస్తుంది. కానీ చేయి పెట్టడం వల్ల ఏం చూపు రాలేదు అది గుర్తుంచుకోండి. హీ హాజ్ ద నాలెడ్జ్ ఏది అడ్జస్ట్ చేయాలో వాడి బాడీలో. అక్కడ ఈ చక్రాలని వాళ్ళు అడ్జస్ట్ చేసేవాళ్ళు. లాజిక్ అర్థమవుతుంది కదా? ద క్వశ్చన్ ఇన్విజిబుల్లీ అరైజెస్ హియర్, హౌ కెన్ ఎన్ ఇండివిజువల్ బి హెల్డ్ మోరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ డ్యూటీ ఇంపోజ్డ్ ఆన్ హిమ్ బై ద కస్టమ్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్. కానీ వాడు గుడ్డివాడయ్యాడు, సరే కరెక్టే, కానీ ఎందుకు గుడ్డివాడయ్యాడు? రాజు ఆజ్ఞని పరిపాలన పాటించటం వల్ల వీడి తప్పు కాదు అది. మరి వీడి తప్పు కాకపోయినా వీడికి గుడ్డితనం ఎందుకు వచ్చింది? అది చాప్టర్ 23లో చెప్తానంది. అంతటా స్కిప్ ఇట్. ఇంకోటి చాలా జాగ్రత్తగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద సెకండ్ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ తెలుస్తుందిగా బుక్లో. ద సెకండ్ ఎగ్జాంపుల్ వర్ది ఆఫ్ నోట్ ఈస్ దట్ ఆఫ్ ఎ గర్ల్ హూ ఎర్న్డ్ హర్ లివింగ్ యాజ్ ఎ మ్యానిక్యూరిస్ట్ అండ్ హూ హ్యాడ్ బీన్ ఎఫ్లిక్టెడ్ విత్ ఇన్ఫెంటైల్ పెరాలిసిస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year. She was left with both legs crippled and both feet stunted in size to such a degree that she had to use crutches and braces. ఇంకొక ఆమె మ్యానిక్యూరిస్ట్ అంటే ఈ చేతులు గోళ్ళు ఇవి వీటిని అంటే బ్యూటీ క్లినిక్లో చేసేటటువంటి ఉద్యోగం చేస్తుంది ఆవిడ. కానీ ఆవిడ కాళ్ళు లేవు. ఒకటి మొదటి సంవత్సరంలోనే పోలియోతోనూ దాంతో ఎఫ్లెక్ట్ అయిపోయి కాళ్లకు ఉండవలసినటువంటి నార్మల్ గ్రోత్ కూడా లేదు. ఎడ్గర్ కేసీకి అప్లై చేసుకుంది, ఇది నా పరిస్థితి, నేనేం చేయాలి. ద కార్మిక్ కాజ్ ఆఫ్ హియర్ కండిషన్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు అన్ అట్లాంటిన్ ఇన్కార్నేషన్ ఇన్ విచ్ త్రూ సమ్ మీన్స్ వెదర్ త్రూ డ్రగ్స్ ఆర్ హిప్నోసిస్ ఆర్ టెలిపతి ద రీడింగ్ డస్ నాట్ స్పెసిఫై షీ మేడ్ పీపుల్ వీక్ ఇన్ లిమ్ అండ్ అనేబుల్ టు డూ అదర్ దెన్ ఫాలో. వీక్ ఇన్ లిమ్ అండ్ unable to do other than to follow what she said. Atlantic period lo ee megara em chesindi nalugu rakalaga appudu manushulni tama control lo tesukune vallu hypnosis, rendodi mind control, moododi drug other means. ఎలాగా ఆవిడ చేసిందో అది చెప్పలేదు ఎడ్గర్ కేసి. ఏమని చెప్పాడు? ఆ జన్మలో ఉన్నప్పుడు ఇంకోళ్ళని తన ఇష్టానుసారము ప్రవర్తింపజేసింది. అంటే ఏం చేసింది? వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని నొక్కేసింది. ఇప్పుడేమైంది? ఆవిడ అడుగులు వేయటానికి వీలు లేకపోయింది. చాలా జాగ్రత్తగా మీరు ఇంకోడు నా మాట వింటం లేదు, వాళ్ళు నేను చెప్పినట్టే నడవాలి అని మీరు అనుకునేటప్పుడు కాస్త ఈ కార్మిక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటే మీరు కాస్త లొంగుతారేమో మీ తీవ్రత. ఇంకోళ్ళు నేను చెప్పినట్టు నడవాలి, డోంట్ డూ దట్. అర్జునుడినే కృష్ణుడు నువ్వు ఇది చెయ్యలే బలవంతం చేశాడా? యథేచ్ఛసి తదా గురు, నీకు ఇష్టం అయితే చేయి లేకపోతే లెక్క. కానీ ఏం చేశాడు? రెండూ చెప్పాడు, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, నువ్వు ఇలా వెళ్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అని మనం చెప్పాల్సిందే తప్ప నెవర్ ఫోర్స్ ఎనీబడి. ఫోర్స్ చేస్తే దిస్ ఈజ్ ద రిజల్ట్. మూడవదే ఇంకొక ఇంట్రెస్టింగ్ కర్మ చెప్పి నేను ఈ చాప్టర్ దాటేస్తాను. కానీ హిందూస్ చాలా ఈజీగా దీన్ని అవగాహన చేసుకోగలుగుతారు. ఎ థర్డ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బూమరాంగ్ కర్మ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ ఉమెన్ ఆఫ్ 40 హూ సిన్స్ చైల్డ్హుడ్ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ సింప్టమ్స్ విచ్ హ్యాడ్ బీన్ మోస్ట్ రీసెంట్లీ డయాగ్నైజ్డ్ యాజ్ అలర్జీ. కొంతమందికి అలర్జీ ఉంటుంది, పడదు. ఇదివరకు అలర్జీ అనుకునేవారు కాదు, అదేదో రోగం అనుకునేవారు. ఈ మధ్య మనుషులకి మెల్లిమెల్లిగా అర్థమైంది అలర్జీస్ అనేటటువంటి కొన్ని ఉంటాయి అని. వెన్ షీ ఏట్ సర్టెన్ ఫుడ్స్ ప్రైమర్లీ బ్రెడ్ అండ్ ఆల్ సిరియల్ గ్రెయిన్స్ షీ బిగాన్ టు స్నీజ్ యాజ్ ఇఫ్ ద విక్టిమ్ ఆఫ్ హే ఫీవర్. వెన్ షీ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సర్టెన్ మెటీరియల్స్ మెయిన్లీ షూ లెదర్ అండ్ ప్లాస్టిక్ రిమ్స్ ఆఫ్ గ్లాసెస్ షీ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్క్రూషియేటింగ్ న్యూరాటిక్ పెయిన్స్ ఇన్ హర్ లెఫ్ట్ సైడ్. She had consulted innumerable doctors over the years, but the only relief she had ever had, she stated, resulted from hypnotic treatments when she was 25. The relief lasted for 6 years, then the symptoms gradually returned. The woman's primary concern in obtaining a KC reading was to achieve a cure, but the KC clairvoyance included the karmic origin of her condition. ఎందుకు ఆవిడకి అలర్జీ వస్తుంది? ముఖ్యంగా ఎందుకు అలర్జీ వస్తుంది అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ చర్మంతో చేసినటువంటి వస్తువులు కానీ ఆవిడ ముట్టుకుంటే చాలు, ఇంకా తుమ్ములు వచ్చేస్తాయి, కళ్ళు ఎర్రబడిపోతాయి, ఒళ్ళంతా దుద్దలు వచ్చేస్తాయి, ఇంకా అలర్జిక్ మ్యానిఫెస్టేషన్స్ అన్నీ కూడా. ఇన్ అనదర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది వరకు జన్మలో ద రీడింగ్ రిలేట్స్ వీ ఫైండ్ దట్ దిస్ ఎంటిటీ వాజ్ ఎ కెమిస్ట్ అండ్ యూజింగ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇచింగ్ ఇన్ అదర్స్. ఈవిడ కెమిస్టే. అంచేత పూర్వకాలం చాలా రఫ్గా ఉండేవారు కదా మనుషులు, అంచేత కోపం వస్తే ఏం చేసేవాళ్ళు ఈ కెమిస్ట్ దగ్గరికి వచ్చి ఏదైనా మంది అంటే ఇవిడో మంది ఇచ్చేది వాళ్ళు తీసి వాళ్ళ మీద జల్లగానే దుర్దలు స్టార్ట్ అయ్యేవాళ్ళకి. ఇప్పుడు ఈవిడకి దుర్దలు స్టార్ట్ అవుతున్నాయి. ద ఎంటిటీ ఆల్సో యూజ్డ్ సర్టెన్ సబ్స్టెన్సెస్ దట్ కాజెస్ ద బ్రెత్ ఇట్సెల్ఫ్ టు బి పాయిజనస్ టు అదర్స్. Similarly, the entity now finds itself immediately poisoned in the presence of certain metals, plastics, odors and leathers. Inka em chestunda avida konni chemical padarthalu upayogiste manushulaki aa visha prabhavam laagu vachesi upiri salapaga nana gandaragolam padipeyavaru. Ee padarthalu ute avida use cheyatam valla itharulaki haani kaligindo aa padarthalu ivini muttukunte chalu allergy. అంచేత అయ్యో పాపం ఎలర్జీ వచ్చింది, బాధపడుతుంది. కారణం ఏంటి? ఎవరి కారణం ఎలర్జీకి? కానీ ఇది భయపెట్టడానికి బాధ పెట్టడానికి నీ కర్మ అంటానికి కాదు. ఆహా నీకు ఎలర్జీ వచ్చిందా, ఇంకా చెయ్యి అంటానికి కాదు. ఇదంతా చెప్పేది ఇంకోళ్ళని దాన్ని ఎలా నివారించుకోవచ్చు, నువ్వేమి చేసావు దానికి విరుగుడు కనుక నువ్వు చేయగలిగితే క్యూర్ అయిపోతారు. కానీ ఏం చేసావో దానికి విరుగుడు చేయాలి. మన వాళ్ళు అందుకే దానం చేయండి, ఆహారం ఇతరులకు పెట్టండి, ఖచ్చితంగా నీకు భోజనం దొరుకుతుంది. అదే కదా మెయిన్ ప్రాబ్లం ఎవరికైనా. అంచేత సాయి ఏం చెప్పాడు, ఇంత ఎడ్గర్ కేసీ రీడింగ్స్ అవి చదవాల్సిన అవసరం లే, నువ్వు ఆహారం తినే ముందు ఒక ముద్ద బయట ప్రాణికి పెట్టు, ప్రతిరోజు 3 పూట్ల ఒక గ్లాసుడు నీళ్లు ఒత్తులసి చెట్టుకో చెట్టుకో పోయి, నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా కూడా అవి మెల్లిమెల్లిగా సెట్ అయిపోతాయి. ఎంతగా చేస్తాం, ఇంకోటి తింటూ ఉంటే గబుక్కుని కంచం ముందు నుంచి లేపేస్తాం. ఇంకో విధంగా పని మనం చేస్తాం, బీ కేర్ఫుల్ అబౌట్ ద కార్మిక్ ఇంటెలిజెన్సెస్. టిఫిన్ పెట్టి ఇంట్లో వాళ్ళు పిలుస్తారు, మీరు వెళ్ళరు. అన్నం వడ్డించేస్తారు, ఉండండి టీవీ సీరియల్ పూర్తి. రేపు చిన్న 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 చుక్కలు అన్నీ కలిసి నువ్వు తినాలనున్న తినలేని పరిస్థితి వస్తుంది. ఇంచేట అన్నం వడ్డిస్తే ముందు అన్నం తిను. భోజనానికి నిన్ను పిలిస్తే అతి మర్యాదగా తిరస్కరించాలి తప్ప నేను తిన్ను అనకూడదు. టైంకి తినాలి, పిలవగానే తినాలి, కడుపు నిండా తినాలి. వేషాలు వేసామనుకో నాకు లావిక్కిపోతానేమో సన్నబడిపోతానేమో. తిండి మానేయటం వల్ల ఇప్పుడు నువ్వు సన్నబడతావు, రేపు నీకు తిండి దొరకదు. చాలా జాగ్రత్తగా ఇవంతా నేర్పాలి మనం. కానీ మనం ఈ పిచ్చి పని చేస్తాం, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం, టిఫిన్ పిలుస్తూ ఉంటారు. చెయ్యి, తర్వాత నువ్వు టిఫిన్ ముందు కూర్చుంటావు, డాక్టర్ నేను తిన్నేవాడు, ఒరే నీకు డయాబెటీస్ రా, నీకు బీపీ రా, డోంట్ ఈట్ అంటాడు. ఎందుకు వచ్చిందా డయాబెటీస్ బీపీ? ఇప్పుడు అర్థమవుతుందా? కాస్త బ్యాక్ వెనక్కి తిరిగి చూడండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? పూర్వకాలం వాళ్ళు ముత్తుకునేవారు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలకి వాళ్ళకి చెప్పాలి, నువ్వు తిను, లేకపోతే మీరు పిలవకూడదు. నేనేం చెప్తాను, వాళ్ళకి ఆకలి వేస్తే మన ఇంట్లో వాళ్ళకి మొమ్మాటవా, నువ్వు పెట్టకపోతే పిక్కుని తింటారు. వాళ్ళకి ఆకలి వేసినప్పుడే పెట్టండి. రెండు రోజులు అలా జరిగిందనుకోండి, మూడో రోజు ఆటోమేటిక్గా తినేస్తారు. ఎప్పుడు పడితే ఎప్పుడు తినేవకండి మీరు. పొద్దున్న ఎప్పుడో 8 గంటలకి పెట్టాక, టిఫిన్ తిన్నాక మధ్యాహ్నం భోజనం పెట్టకండి మీరు. సాయంత్రం 6 అయ్యేసరికి చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. మీరు పెట్టకండి. వాడు తింటం లేదండి, వాడికి ఆకలి లేక వాడు తింటం లేదు అండి అంటే నువ్వు పెడుతూ ఉంటే వాడు ఏం చేస్తాడు? కానీ నువ్వు పెట్టడం వల్ల ఏం చేసావో తెలుసా? 2 ప్రమాదాలు జరిగాయి. 1, ఆకలి లేని వాడికి నువ్వు పెడుతున్నావు, తప్పే కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆకలి లేని వాడు తింటే. ఇంతటి మీకేం వస్తాయి? ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్. 2, తప్పేం జరుగుతుంది? వాడు 10 సార్లు తిన్ను 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 అంటాడు. అంటే నువ్వు తిండి పెడుతున్నావు, వాడేమంటున్నాడు? తినను అంటున్నాడు. రేపు వాడికి ఫుడ్ దొరకదు. కారణం ఏంటి? ఏ కర్మ కాదు, వాడు చేసుకున్న కర్మే. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకు ఈ పుస్తకం అందరిళ్లలోనూ ఉండండి. 200 కాదు, ఇది 5000 రూపాయల పుస్తకం అయినా కూడా మీరు చదివి అర్థం చేసుకోండి అందులో ఉన్నటువంటి ప్రమాదాలు. నెక్స్ట్ చాప్టర్, ద కర్మ ఆఫ్ మాకరీ. ఇప్పుడు నీరు వద్దంటే మళ్ళీ నాకు నీరు దొరుకుతుందో దొరకదు? అంత గాభరా ఏం పడక్కర్లేదు. మీకు అక్కర్లేదు అన్నప్పుడు సాయి ఏం చెప్పాడు? బిచ్చగాడికి నువ్వు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వను అను తప్ప అబద్ధం చెప్పకో అన్నాడు. ఇవ్వను అంటే తప్పలేదు, బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎ డెసిషన్ అండ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ బ్రింగ్స్ రిచెస్. డబ్బు రావటం లేదు అని మీరు అంటారు, మీరు డిసైడ్ చేసుకోలేకపోతారు. ఇండెసిషన్ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు రాదు. డెసిషన్, నేను చెప్తూ ఉంటా కదా హోటల్కి వెళ్తాం, హోటల్లో నువ్వేం ఆర్డర్ ఇస్తే అది తెస్తాడు వాడు. 5 ఫ్రెండ్స్ వెళ్తారు, నువ్వు ఆర్డర్ ఏంటో నేను, నువ్వు ఆర్డర్ ఇవ్వాలి, నీకేది కావాలో నువ్వు ఇచ్చుకో. హోటలే కాదు, నీకేం తిన్నాను ఉంటే అది ఆర్డర్ ఇచ్చుకో, ఆహా నువ్వు చెప్పు. వెన్ యూ కాంట్ డిసైడ్ అవర్ సచ్ ఎ స్మాల్ థింగ్. హోటల్కి వెళ్ళి ఆకలి వేస్తున్నప్పుడు ఇడ్లీ తినాలా దోశ తినాలా నిర్ణయించుకోలేనటువంటి దద్దమ్మ. దద్దమ్మ అని నేను ఎందుకు అంటాను అంటే, నువ్వు చేయలేక, నువ్వు కారణం ఏదైనా కావచ్చు, పబ్లిక్ ఒపీనియను, లేకపోతే నేను వీడు తిండిపోతానుకుంటాడు, లేకపోతే ఒక సెకండ్ ఆలు, లేకపోతే బిల్లు ముందు ఆర్డర్ ఇచ్చిన వాడు కట్టాలను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేవన్ను నేను. కొంచెం ఈ యాంగిల్లో మీరు ఆలోచించండి. ఇదేంటి ఫిజికల్ కర్మ అంటే, భౌతికంగా నువ్వేం తప్పు చేసావో నీ శరీరంలో కూడా భౌతికంగా అదే తప్పులు వస్తాయి, అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు 3 రకాలైనటువంటి రోగాలు మానవ జాతిని కుదిపేస్తున్నాయి, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్. ఎందుకు కుదుపుతున్నాయో మీరు ఊహించుకోవచ్చు. ఎక్కడ ఏ ఇంద్రియంతో తప్పు చేసుకుంటాం? డయాబెటీస్ అంటే ఏమిటి? షుగర్. షుగర్ ఏం చేస్తుంది నీ బాడీలో? ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కదా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ షుగర్? ఇన్స్టెంట్ ఎనర్జీ. అంచేత ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి అంటే పంచదార నీళ్ళలో కలుపుకొని తాగిస్తే వచ్చేస్తుంది. మీకు డయాబెటీస్ వచ్చింది అంటే దేనివల్ల వచ్చి ఉంటుంది ఇప్పుడు చెప్పగలరా మీరు? మిస్యూజ్ ఆఫ్ పవర్. శక్తిని మిస్యూజ్ చేయి నువ్వు, డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ అంటే అర్థం ఏంటి? నువ్వు పంచదార తినకూడదు కదా. ఇంకేదైనా ఉందా ఆ రోగ లక్షణం? అదొకటైనా ప్రాబ్లము, ఇంకేదైనా ఉందా డయాబెటీస్లో? లేదు కదా. పంచదార రోల్ ఏంటి మన బాడీలో? ఇన్స్టెంట్ ఎనర్జీ. నువ్వు ఏది తిన్నా కూడా ముందు అది గ్లూకోజ్గానే మారాల్సిందే, తర్వాతే నువ్వు అది ఏదైనా శక్తిగా ఉపయోగపడుతుంది. అంటే నీ శరీరము ఏం తప్పు చేసింది? నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిని అది దురుపయోగం చేసింది, మిస్యూజ్ చేసింది. అంచేత ఏం జరిగింది? శక్తి ఇచ్చేటటువంటి పదార్థాలు తినకుండా చేసింది, మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీ. దానిని నేనేమంటా, ఇంకో కడుగు ముందుకేసి, మిస్యూజ్ ఆఫ్ పవర్. నీ చేతిలో పవర్ ఉంది. పెన్షన్స్ వాటికి వస్తూ ఉంటారు మనుషులు, వీడి చేతిలో పవర్ ఉంది. ఇంకా వీడు ఏం చేస్తూ ఉంటాడు? రేపురా ఎల్లుండిరా ఆర్ సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. వీడేమనుకుంటాడు? ఏం జరగటం లేదని. తర్వాత తెలుస్తుంది వాడికి ఏమవుతుందో. ఏమవుతుంది? మిస్యూజ్ ఆఫ్ పవర్. ముందు డయాబెటీస్ వస్తుంది వాడికి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే చాలామంది నన్ను అడుగుతారు, మరి స్పిరిచువల్ పీపుల్కి కూడా వస్తుంది కదా. ముందు ముఖ్యంగా జిల్లేడు మూడమ్మ, పాపం ఆవిడ ఎంత మాయకురాలు. ప్లస్ ఆవిడ ఫుడ్ కూడా ఏం తినేది కాదు. మహా అవుతే ఒక కప్పు కాఫీ తాగేది రోజుకి. ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఏం జరిగింది? షీ హ్యాస్ ట్రెమెండస్ ఎనర్జీ బట్ నోబడీ టు రిసీవ్ ఇట్. సిద్ధిస్తాయి ఏడుస్తాడు, ఎంత జ్ఞానం ఇద్దామనుకుంటున్నాను నేను, ఒక్కడు దొరకలేదు నాకు ఆ జ్ఞానాన్ని తీసుకోవటానికి. ఎక్కువ జ్ఞానం అయిపోయేసరికి ఏమైంది ఆయనకి? ఆయాసం వచ్చింది. అందుకు వచ్చింది ఆయాసం. అంటే అది మంచి వల్ల వచ్చింది. అంటే నాట్ బికాజ్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీ, నాట్ యూజింగ్ ఎనర్జీ. ఏదైనా నేచర్లో తప్పు తప్పే, ఇదైనా చేయి అదైనా చేయి, అతి సర్వత్ర వచ్చింది. అదొక ఎక్స్ప్లెనేషన్, అదొక ఎక్స్ప్లెనేషన్. కానీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కదా. హీ హ్యాస్ ట్రెమెండస్ ఎనర్జీ బట్ నన్ టు రిసీవ్. ఆ ఎనర్జీ ఇప్పుడు ఇన్ని రకాల సాయి గుడిలుగా వెళ్తున్నా, స్టిల్ దట్ ఎనర్జీ ఇస్ దేర్. కానీ అప్పుడు సాయి గుడికి వెళ్ళే ఆ ఎనర్జీ ఎవడు అడగటంలే. నాకు ఉద్యోగం కావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలని అడుగుతున్నాడు తప్ప. సాయి బతికున్నప్పుడు ఏం తప్పు చేశామో అదే తప్పు సాయి గుడిలో కూడా ఇప్పటికీ జరుగుతుంది. ఈ బుక్ మీకు ఎలా ఉపయోగపడుతుందో అర్థమైందా? ఎవరికి చెప్పేది? ట్రెమెండస్ ఎనర్జీ, నోబడీ టు యూజ్ ఇట్. ఎవరు తీసుకున్నాడమ్మా? మనం వెళ్ళి ఉద్యోగం కావాలి, అమ్మాయి పెళ్లి కావాలని అడుగుతాను తప్ప, అమ్మ నువ్వు అమ్మ అయ్యావు నేను అలా అవుతాను అని ఎవడైనా అడిగాడా? ఒక్కడ ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి మీరంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి కాస్త నాకు. ఏం చేస్తుంది ఆవిడ మాత్రం? ట్రమండస్ ఎనర్జీ. అప్పటికే ఆవిడ ఏం ట్రై చేసింది? లాస్ట్ లాస్ట్ లక్ష మందికి ఒకేసారి పెట్టేద్దామని ట్రై చేసింది, పెట్టింది కూడా లాస్ట్ డేస్లో. ఎంత పవర్ ఉంటే ఒకే పంక్తిలో లక్ష మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టింది ఆవిడ. కెన్ యూ డూ ఇట్? కెన్ ఎనీ గవర్నమెంట్ డూ ఇట్? చేయమనండి ఆంధ్ర గవర్నమెంట్ లక్ష మందిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి. మీరు ఎంత ఎనర్జీయో అర్థం చేసుకోండి. ఏం చేస్తుంది ఆవిడ? డయాబెటీస్. హార్ట్ ట్రబుల్ ఎందుకు వచ్చి ఉంటుంది? హార్ట్ మిస్యూజ్ ఆఫ్ ఎమోషన్స్. మనం అందరం మిస్యూజ్ ఆఫ్ ఎమోషన్సే. మీరేమీ గాబరాపడగానే అందుకే అందరికీ డీపీలు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే, నీకు ఎమోషన్ ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు మనకి. క్యాన్సర్ ఎమోషన్. నీకు ప్రేమ ఉన్నా నువ్వు చెప్పుకోవటం చేత కాదు, కోపం ఉన్నా నీకు చెప్పుకోవటం చేతగారు. కసి ఎంతమంది మీద మీకు ఉంటుందో వాళ్ళని చూస్తే ఏం చేయాలి? నవ్వు, నీ హార్ట్ పోయి, అంతకంటే వాళ్ళని తిట్టేయటం బెటర్. కానీ నేను ఇది చెప్పానని చెప్పి మీ బాసను తిట్టేశారనుకోండి, మాస్టర్ మీరు భలే చెప్పారు, మరి నేనేం చేస్తా, మరి అంతేత ఇంకో చోట ఎక్కడో ఆ ఇమోషన్స్ని వాటిని చూపించుకోవాలి. అంతేత నేచర్ అద్భుతంగా మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ సప్రెస్డ్ ఇమోషన్స్ని సినిమాలలో లాగేస్తుంది. సినిమాలలో చూపించేటటువంటి వైలెన్స్, సినిమాలలో చూపించేటటువంటి అన్వాంటెడ్ పీపుల్ బికమింగ్ హీరో. ఇదివరకు ఏంటి, గోల్డ్ మెడలిస్ట్ ఎవడో హీరో అయ్యేవాడు. ఇప్పుడు ఎవడు హీరో? దొంగ, డాన్. మీలో ఉన్నటువంటి ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ ఈ లోపంగా బయటికి వెళ్ళిపోతున్నాయి. అంచేత ఈ సినిమాలు చూడటం తప్పు అనుకోకండి. చూసే విధానంలో ఇవి చూస్తే సమాజానికి అవి చేస్తున్నటువంటి సేవ మిగతా ఏమీ చేయటం లేదు. అంచేత ఏదైనా ఎంతమంది ఇది తప్పు ఇది తప్పు అంటున్నా సినిమాలు ఆగటం లేదు, చూసేవాళ్ళు ఆగటం లేదు. అది మన అదృష్టం. ఈ శంకరాచార్యులు వారు వాళ్ళు కనుక ఇలాంటి సినిమాల్ని ఆపేసి ఉండగలిగితే ఈ పాటికి మానవ సమాజం ఎప్పుడో బస్ట్ అయిపోయి ఉండేది. ఇది వెంట ఏంటి ఈ వైలెన్స్ అది కూడా మనలో ఉన్నటువంటి ఆ కుచితాన్ని బయటకు తీసేస్తుంది. వైకేరియస్గా ఒక కొడుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఎలా ఎగురుతారో చూడండి మనుషులు. అప్పుడు మీకు అర్థమవుతుందండి నేను చెప్పింది రైటు తప్పు. తెలుసు సినిమాయే అని వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటే వీళ్ళు గోల్డ్ కొరికేసుకుంటూ ఉంటారు. చూడలేదా మీరు ఎప్పుడు? అంటే ఏమవుతుంది, ఆ ఇమోషన్ పరిచయం అయిపోతుంది. అంతేత సినిమాలు చూడొచ్చా? ఖచ్చితంగా చూడండి, కానీ ఈ యాంగిల్లో చూడండి. కానీ అదే చూస్తూ ఉండి పరిచయం అయిపోతుంది అంటే ఏమవుతుంది, ఒక రెండు పరిచయం అయ్యేంత వరకు అవుతుంది, తర్వాత ఎక్సెస్ వైలెన్స్ దిగుతుంది కదా మీ బాడీ అప్పుడు. అంతేత ఇప్పుడైనా యూ షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. ఆ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ అనేది నెక్స్ట్ చాప్టర్. ద కర్మ ఆఫ్ మాకరీ, వెక్కిరిస్తూ ఉంటాం మనం. నువ్వు ఎవరిని చూసి ఏ విధంగా వెక్కిరిస్తావో ఖచ్చితంగా అదే ఫలితము నీ శరీరంలో కూడా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వెక్కిరి నత్తి వాడిని వెక్కిరిస్తూ నత్తి వచ్చిన వాళ్ళని చాలామంది మీరు చూసి ఉంటారు. వాడు నత్తివాడు, వాడికి అది రోగం. నీకు నత్తి లేదు కానీ నువ్వు వెక్కిరిస్తావు, నీకు నొప్పి వచ్చేస్తుంది. కర్మ ఆఫ్ మాకరీ, కుంటి వాళ్ళని చూసి గుడ్డి వాళ్ళని చూసి నువ్వు నవ్వుకుంటూ ఉంటే వాళ్ళని అపహాస్యం చేయొద్దు. బాధపడగలిగితే బాధపడు, పాపం వాడికి రోగం ఉందని. ఏదైనా చేయగలిగితే చేయి, లేకపోతే ఊరుకో. వాళ్ళని మాత్రం మీరు విక్రయించవద్దు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. చాప్టర్ 8, కర్మ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హెల్త్. ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ కానీ ఇప్పుడున్నటువంటి ఏ సిస్టమ్ కానీ నీకు రోగం ఎందుకు వచ్చిందో అన్నది ఏం చెప్తుంది? బ్యాక్టీరియా వల్ల వచ్చింది అని చెప్తుంది కదా. ముఖ్యంగా అంటు రోగాలు దేనివల్ల వస్తాయి? టీబీ దేనివల్ల వస్తుంది అంతే కదా. కానీ టీబీ శానిటోరియంస్ ఎన్ని ఉన్నాయి, ఇంతమంది టీబీ డాక్టర్స్ ఉన్నారు. నిజంగా టీబీ అంటువ్యాధి అవుతే ఆ డాక్టర్లు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సులు కానీ టీబీ వ్యాధితో చచ్చిపోయారని మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నారా ఎప్పుడైనా? అంటువ్యాధి అవుతే ఏమై ఉండాలి? ఖచ్చితంగా వాళ్ళు ఆ రోగంతో చాలా చచ్చి ఉండాలి. రావటం లేదు కదా. అంటే అర్థం ఏంటి? టీబీ బ్యాక్టీరియా మే బి ఏ కాజ్, కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నువ్వు దానికి ససెప్టిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు సమ్ కార్మిక్ ఆరిజిన్. ఇంకేత ఈ రోగ నివారణలో ఇందాక నేను చెప్పానే ఒక కొత్త రకమైనటువంటి మనం వ్యాధి నివారణ సిస్టమ్ డెవలప్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాము భారతి గారి ద్వారా అని. వీ విల్ టేక్ దిస్ ఇన్ టు అకౌంట్. ససెప్టిబిలిటీ, చలి వల్ల జలుబు వచ్చింది అందరికీ వస్తుందా? చలి వల్లే జలుబు వస్తే బస్సులో ఉన్న వాళ్ళందరికీ జలుబు ఉండాలి. మీరు ఎక్కే బస్సులో ఉంటుందా? ఎంతమందికి ఉంటుంది జలుబు? వెరీ ఫ్యూ. వై ఆర్ యూ ససెప్టబుల్ టు కోల్డ్? కొంతమందికి ఇమీడియట్గా జ్వరాలు వచ్చేస్తుంటాయి, కాస్త స్ట్రెయిన్ అయిపోయింది. స్ట్రెయిన్ వల్లే జ్వరాలు వస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ జ్వరాలు వచ్చేయాలి. ఎందుకంటే చాలా ఓవర్ స్ట్రెయిన్ అసలు వాళ్ళు. ట్రావెలింగ్గా నేను చూస్తూ ఉంటాను. మొన్న నేను వస్తున్నాను అక్కడి నుంచి, సనత్ నగర్ నుంచి ఇటు స్కూల్ బస్సులో స్కూల్ సిటీ బస్సులో బ్యాగులు అన్నీ వేసుకుని లిటరల్లీ దే ఆర్ హ్యాంగింగ్. పోలీసులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఏ కరువు దగ్గరైనా పడిపోవచ్చు వాళ్ళు. పేరెంట్స్కి బుద్ధి లేదు, పోలీస్కి బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు. ఎక్కేయి, బస్సు ఎక్కి వెళ్ళిపో. ఆర్ యూ ఏ పేరెంట్? అలా హ్యాంగ్ చేసి వెళ్తూ ఉంటే ఆల్టర్నేటివ్స్ ఆలోచించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? గవర్నమెంట్కి ఆ బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత పేరెంట్స్కి లేదా? ఎలా హ్యాంగ్ అవుతున్నారు? సినిమా హీరో అలా హ్యాంగ్ అవ్వలేడు. చిన్న పిల్లలు 7వ క్లాస్ 8వ క్లాస్ చదివేస్తుంటారు. మరి మీరేం చేశారు మాస్టర్? ఐ జనరేటెడ్ ఎ వెరీ స్ట్రాంగ్ థాట్ ఫామ్. ఖచ్చితంగా 5-6 రోజుల్లో మీరు పేపర్లో దీని ఎఫెక్ట్ చూస్తారు. కానీ నేను ఒక్కడిని ఎంతమందిని చేయగలను? మనం గ్రూప్గా ఈ కర్మ గురించి తెలుసుకుని మీరు కనుక ఆ కరెక్ట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ చేయగలిగితే ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయో తెలుసా? న్యూజిలాండ్లో మహర్షి ఎఫెక్ట్ అని ఒక టవర్ కట్టారు. మహర్షి పేరు విన్నారా మీరు? మహేష్ యోగి. ఆయన ఏం చేశాడు, 10 మంది మెడిటేటర్స్ని ఒక పర్టికులర్ విలేజ్లో కూర్చోబెట్టాడు. ఆ విలేజ్ దేనికి ప్రసిద్ధి అంటే మన స్టువాటిపురం లాంటిది. అంటే అక్కడ క్రైమ్ రేట్ ఏంటి అంటే 100%. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిమినల్ ఉన్నాడు. అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక క్రిమినల్ ఉన్నాడు. అక్కడ తీసిపోయి మెడిటేటర్స్ని పెట్టాడు. ఏం చెప్పలే ఎవరికి. ఏదో గది అద్దె తీసుకున్నట్టు తీసుకున్నారు, అక్కడ కూర్చున్నారు. ఇట్ ఇస్ స్టార్ట్ మెడిటేటింగ్. 6 మంత్స్ తర్వాత నెగిటివ్ క్రైమ్ రేట్ వచ్చింది. అంటే క్రైమ్స్ జరగటం మానేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకోవటం మొదలెట్టారు. మహర్షి ఎఫెక్ట్ అని అక్కడ వాళ్ళు ఒక న్యూజిలాండ్ క్యాపిటల్ పేరేంటి గుర్తురాలేదు, వెల్లింగ్టనా? వెల్లింగ్టన్ కాదమ్మా పేరు, అక్లాండ్. కరెక్ట్, అక్కడ కట్టారు. మరి మనము ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇంత గందరగోళాలు జరిగిపోతూ ఉంటే మీకు నిజంగా ఏమీ అక్కర్లేదండి. మాకు ఆధ్యాత్మికత అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దయ్యం అక్కర్లేదు. యు కమ్ అండ్ సిట్ విత్ మీ ఫర్ మెడిటేషన్. కానీ మీకు తెలియాలిగా, మీ కళ్ళు మూసి కూర్చుంటే ఏమవ్వదు. యూ హ్యావ్ టు జనరేట్ ఎ థాట్. ఇప్పుడు డాక్టరు ఒక కాంప్లికేటెడ్ కేసు వస్తే కళ్ళు మూసుకుని ఇలా అనుకుంటూ ఉంటాడు. అంటే మౌనంగా కూర్చున్నాడు ఆవిడ. హీస్ కాన్సన్ట్రేటింగ్ హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అంచేత మనం ఇక్కడ గ్రూప్గా ఒక మెడిటేషన్ సెంటర్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు ముందు ఆ తపన ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కదా, చూడండి 5-6 రోజుల్లో పేపర్లో ఏం పడుతుందో. ద పవర్ ఆఫ్ థాట్. కానీ నేను ఒక్కడిని ఎంతమంది చేయగలను? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హిమాలయాల్లో ఋషులు కూర్చొని ఉన్నారు, ఆ శంబళాల్లో ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? మళ్ళాంటి వాళ్ళు నెత్తి మీదకి ఎక్కుతారు వాళ్ళు. నువ్వు పిలిస్తే లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్. కానీ ఇది చేయటం వల్ల నాకు ఈ లాభాలు వస్తాయేమో అన్నావు అనుకో, నీ నెత్తి మీదకి ఎందుకు ఎక్కుతారు వాళ్ళు? తప్పు కదా. కానీ నువ్వు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నావు అనుకో, గ్యారంటీగా నీకు లాభాలు వస్తాయి. రాకుండా ఎక్కడికి పోతాయి? కర్మ కదా. అందుకు ఈ క్లాసెస్ గురించి నేను ఇంత సీరియస్గా మీకు చెప్పేది. దిస్ ఈజ్ నాట్ ఎన్ సింపుల్ స్పిరిచువల్ క్లాసెస్ టు హెల్ప్ విత్ స్పిరిచువలిజం. వీ వాంట్ టు ఇంప్రూవ్ ద సొసైటీ. సొసైటీ ఇంప్రూవ్ చేయాలంటే రోజుకు 1 గంట సేపు మనం ఒక చోట కూర్చుని ఆ ఏరియాలో మేము మెడిటేషన్ చేయలేమండి అంటే మీకేం తపన ఉన్నట్టు? మీకు తపన లేనప్పుడు నేనేం చేస్తా? కానీ నిజమేనండి, నేను చేసేస్తా మాస్టర్ మెడిటేషన్. ఓకే, బట్ మెడిటేషన్ నేర్చుకోవటానికి ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ మీ టైం ఫర్ 6 or 7 months? నేనే ఒక రోజులో మెడిటేషన్ వచ్చేస్తుందా మీకు? ఇప్పుడు డాక్టర్ ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి మెడిటేషన్ చేస్తే ఇలా అనుకుని వాడికి ప్రాబ్లము 2-3 నిమిషాల్లో వాడికి స్ట్రైక్ అవ్వచ్చు. కానీ ఎందుకైంది, వాడికి నాలెడ్జ్ ఉంది, బ్యాక్న ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేత ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ థింగ్స్. ఈ కర్మ అది నీకు తెలియాలి. అసలు బస్సులు ఎందుకు వచ్చాయి? బస్సుల్లో ఈ పిల్లలే ఎందుకు ఎక్కాలి? ఎక్కితే నేనే ఎందుకు చూడాలి? చూసి ఊరుకోవచ్చు కదా. మీ నెత్తి మీద ఎందుకు పడాలి నేను? బాబు మీరు రండి మనం చేద్దామని. ఆల్ దిస్ ఈజ్ ఎ కార్మిక్ రెస్పాన్స్. కానీ యూ డోంట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఏం చేశారు మీరు? ఇలాక నేను చెప్పింది, భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్ళకపోతే ఏమైంది? అలాగే సొసైటీకి హెల్ప్ చేయడానికి కావాల్సినటువంటి ఛాన్స్ ఇచ్చి మిమ్మల్ని నేర్చుకోండి అని నేర్చుకోకపోతే రేపు మీకు హెల్ప్ కావాల్సి వచ్చిన హెల్ప్ దొరకదు. ఏం కష్టపడాలి మీరు? ఖాళీగా ఉన్న ఒక అరగంట టైమే కదా. ఆ మాత్రము కూడా హార్ట్ లేనటువంటి వాడికి హార్ట్ ట్రబుల్ రాక ఏం ట్రబుల్ వస్తుంది? అంతేత నేను చేయలేదు, భయపెట్టడం లేదు లేదు. లాజిక్ చెప్తున్నానంతే. ద కర్మ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హెల్త్ అర్థమైంది కదా. ఇది మీరు ఇంటికి వెళ్ళాక సీరియస్గా చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ వీ విల్ డిస్కస్. ఏ న్యూ డైమెన్షన్ సైకాలజీ ఇది, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యూ డైమెన్షన్ ఇన్ సైకాలజీ. సైకాలజీ అంటే మీకు తెలుసు కదా మనోవిజ్ఞానం. మనోవిజ్ఞానం అంటే ఏంటి? హౌ యువర్ మైండ్ వర్క్స్. ఎన్నో చెప్తుంది అది, అక్కడ ఆపుతాను ఇవాళ. అంటే హౌ యువర్ మైండ్ వర్క్స్. హౌ యువర్ మైండ్ వర్క్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుంది, నీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. చదువుకున్నవాడు ఒకలాగా ఆలోచిస్తాడు, చదువు రానివాడు ఇంకోలాగా ఆలోచిస్తాడు. ఇప్పుడున్నటువంటి సైకాలజీ ఇస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. మనం ఏం ఆలోచించినా ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, వెళ్తే ఎందుకయ్యా ఫోన్ చేసి చెప్పే. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, చీకటిగా ఉంది, దీపం వెలిగించాం, స్విచ్ వేస్తాం, ఉక్క పెడుతుంది, ఫ్యాన్ వేసుకుంటాం, ఇంకా ఉక్క పెడుతుంది, ఏసీ వేసుకుంటాం. యు వాంట్ టు ఎంజాయ్, టేప్ రికార్డర్ నొక్కుతాం. యు వాంట్ టు స్టిల్ ఎంజాయ్, టీవీ చూద్దాం. అంటే ఆల్ యువర్ సైకలాజికల్ మేకప్ ఇస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే ఇదంతా బాగానే ఉంది ఎలక్ట్రికల్ టెక్నాలజీ, బట్ మన హ్యూమన్ బాడీలో ఎలక్ట్రిసిటీ యొక్క రోల్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ ఎలక్ట్రిసిటీ హౌ ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్? ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుందో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అంత కర్మ అని కదా మాట్లాడుకుంటున్నాం మనం. పూర్వకాలం చీకటి పడిపోగానే యాక్టివిటీస్ అన్ని క్లోజ్, ఇంకా తెచ్చండి ఆ ఆవుదం దీపాల్లో వాటితో నువ్వేం చేయగలవు. మరి ఇప్పుడు పగలు కంటే కూడా రాత్రులు మీకు ఎక్కువ వెళ్తుంది చాలా చోట్ల. ఇంకేట పగలు లైట్లు వేసుకోము మనం చాలా అపార్ట్మెంట్స్లో, చీకటి చీకటిగా ఉంటుంది. కానీ పొద్దున్నే లైట్ ఎందుకని వేసుకోము. రాత్రి లైట్ వేసుకుంటే వెళ్తురు ఎక్కువ. అదే అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. అంచేత ఇప్పుడు నువ్వు యాక్టివిటీస్ చేయటానికి ఇదివరకు కంటే కూడా యూ హ్యావ్ గాట్ మోర్ ఛాన్సెస్. కర్మ ఐదర్ యూ జనరేట్ పాజిటివ్ కర్మ ఆర్ నెగిటివ్ కర్మ. ఇప్పుడు ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి మీకు, అవునా కాదా? పాయింట్ అర్థమైందా? ఆర్ వీ జనరేటింగ్ ఎనీ పాజిటివ్ కర్మ నవ్ ఎడేస్? లైట్ వెలిగించుకున్న తర్వాత రాత్రి 12 గంటలకు నువ్వు పడుకుంటావు. మనం చేసేటటువంటి యాక్టివిటీస్ ఏ టైప్ ఆఫ్ కర్మ మీకు జనరేట్ చేస్తున్నాయో మీరు ఆలోచించుకోండి. నువ్వు ఏం చేసినా రియాక్షన్ ఇస్తున్నారు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యూ జస్ట్ కాంట్ సే ఐ కాంట్ ఎస్కేప్. అది ద మోడర్న్ సైకాలజిస్ట్ మనకి చెప్పాలి అసలు హౌ టు లివ్ విత్ ఎలక్ట్రిక్ లైట్. నియాన్ లైట్ నీ మీద ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, హాలిజన్ ల్యాంప్స్ నీ మీద ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, రెండు ఒకటే అనకండి. యు నో ద డిఫరెన్స్. అంచేత ఆ సైన్స్ డెవలప్ అవ్వాలి, ఆ సైకాలజీ డెవలప్ అవ్వాలి. ఆ సైకాలజీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో వీ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ కలర్ థెరపీ. రంగుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నువ్వు లైట్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అర్థమైనప్పుడే రంగుల్ని నువ్వు ఉపయోగించుకోగలవు. ఇంకేంటే కలర్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ లైట్. అంటే లైట్ వైబ్రేషన్స్, ఒక పర్టికులర్ వైబ్రేషన్లో ఉంటే రెడ్ అంటాం, ఇంకో వైబ్రేషన్లో ఉంటే బ్లూ అంటాం. కానీ కలర్ థెరపీ గురించి అనేక పుస్తకాలు వస్తున్నాయి, కానీ ఆ కలర్ థెరపీ సక్సెస్ఫుల్ కావటమే. ఎందుకు కావటం లేదు అంటే, ఈ మోడర్న్ సైకాలజీలో మొట్టమొదట మనం పిల్లలకి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, హౌ టు యూటిలైజ్ లైట్. ఆర్ వీ యూటిలైజింగ్ లైట్? లైట్ ఉంది, నీ పని నువ్వు చూసుకుంటున్నావు, అసలు లైట్ని గమనించటమే లేదు. కానీ మన ఋషులు చాలా గొప్పగా ఏం చెప్పారు అంటే, ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ సన్, అబ్జర్వ్ ద సన్. సన్ లైట్ని కనుక నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే నీ జీవితాలలో చాలా మార్పులు వస్తాయి. అంచేత రేపు ఈ క్లాసులో నాకు గుర్తు చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ కర్మ, హౌ టు యూటిలైజ్ లైట్ అనేటటువంటిది మనం స్పెసిఫిక్గా చదువుకుందాం.